అది భ్రమ. ఎక్కడ విష్ణు చక్రం అనే పదం ఈ 18 పురాణాల్లో లేదు. బ్రహ్మ మనస్సులో నుంచి ఒక చక్రం పుట్టింది, అది హృదయ చక్రం, అనాహత చక్రం అంటారు. మన శరీరములో 6 చక్రాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మీరు కూర్చునే స్థానం ఉందే, ఆ ఆసన స్థానం దగ్గర మూలాధార చక్రం ఉంటుంది. రెండవది స్వాధిష్ఠాన చక్రం, మూడవది మణిపూరక చక్రం. అంటే కూర్చునే ఆసన స్థానం దగ్గర మూలాధారం, పొత్తి కడుపుందే ఆ పొత్తి కడుపుకి వెనక భాగంలో ఉన్నది స్వాధిష్ఠానం, బొడ్డు నాభిస్థానం దగ్గర మణిపూరకం, ఆ తర్వాత హృదయంలో అనాహతం అని ఒక చక్రం ఉన్నది. అచ్చం విష్ణు చక్రంలాగే తామర పువ్వు రేకులు విచ్చుకున్నటువంటి దానిలో ఉంటుందన్నమాట. కంఠం దగ్గర విశుద్ధి అనే చక్రం ఉంటుంది. ఇది బాగా పనిచేస్తేనే మనకి మాట బాగా ఉంటుంది. ఉపన్యాసం చెప్పాలంటే విశుద్ధి చక్రం బాగుండాలి. ఈ కనుబొమల మధ్యలో ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం వల్లే ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే అవతలవాడు దాన్ని పరిపాలిస్తాడు. ఒక్కొక్కటి చెప్పిన వెంటనే ఎందుకు చేస్తున్నారంటే ఆజ్ఞాచక్రంలో శక్తి ఎక్కువగా కేంద్రీకరించి ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఈ 6 చక్రాలకి పైన ఈ శిరస్సు మీద బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. దానికి సహస్రార కమలము, 1000 రేకుల తామర పువ్వులో ఉంటుంది అది ఆకారం. ఎర్రగా నెత్తురు గడ్డ కమలంలా ఉంటుంది అది. డాక్టర్లు ఒకసారి మెదడు చూపించారు నాకు, ఇక్కడ చిన్నిది ఉంటుంది అది. అందులో 1000 కణుపులు ఉంటాయి, తామర పువ్వు రేకులు లాంటివి. వాటిని మనం శిరలు నాడులు అంటాం. చాలా గొప్పది స్థానం. ఇది ఆఖరిది అనమాట. షట్చక్రోపరి సంస్థిత అంటారు కదా లలితా సహస్రనామాలు, ఇదనమాట. దీనికే సహస్రార కమలము, సహస్ర పద్మము అని పేరు. ఇందులో హృదయములో ఉన్నదానికి అనాహతము అని పేరు. ఈ అనాహత చక్రం నుంచి బ్రహ్మగారు యోగశక్తితో ఒక చిన్న చక్రం సృష్టించాడు. ఆ చక్రం ఎంత ఉంటుంది అంటే 3 అడుగులు వెడల్పుతో అదే వృత్తాకారంలో ఉన్నది. ఆ చక్రం పూర్తిగా చెక్కతో తయారు చేయబడిన చక్రం. దాని చుట్టూత ఇనుముతో తయారు చేసిన ఒక బద్దీ ఉన్నది. పూర్వం ఎడ్లబళ్ళు ఉండేవి చూసారా, ఎడ్లబళ్ళకి ఎడ్ల చక్రాలు ఎలా ఉంటాయి, బండి చక్రాలు కొయ్యతో తయారు చేస్తారు. దాని చుట్టూత ఒక ఇనుము బద్దీ పెడతారు, ఐరన్ ఫ్రేమ్, ఆ ఇనప బద్దీ. ఆ ఇనప బద్దీని సంస్కృతంలో నేమి అంటారు. నేమి అంటే ఏమిటనమాట, ఇరుసు. దాని చుట్టూత ఉన్న బద్దీ ఇనప కమ్మి. ఇప్పుడు బ్రహ్మ ఏం చేశాడు, ఇదిగో నేను ఈ చక్రాన్ని సృష్టించాను, ఈ చక్రాన్ని ఈ చేత్తో పుచ్చుకుని భూమి మీదకి విడిచిపెడుతున్నాను, ఈ చక్రం మహావేగంగా భూలోకానికి పోతుంది, ఋషులారా మీరు కూడా ఈ చక్రం వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళండి, ఈ చక్రం ఎక్కడ ముక్కలు ముక్కలై పడిపోతుందో అక్కడ కలిపురుషుడు అడుగు పెట్టలేడు, అది పరమ పవిత్ర ప్రదేశం, అక్కడికి పోయి మీరు యజ్ఞాలు చేసుకోండి, తపస్సు చేసుకోండి అన్నాడు. వెంటనే వాళ్ళు బ్రహ్మకి నమస్కరించి ఆ చక్రాన్ని విడిచిపెట్టమన్నారు. ఆయన చక్రాన్ని ఇలా చేత్తో కిందకి దొల్లించాడు. బ్రహ్మలోకం నుంచి చక్రం కిందకి దిగడం మొదలెట్టింది. ఆ చక్రం ఎంత వేగంగా ప్రయాణిస్తోందో ఋషులు కూడా అంతే వేగంగా దాని వెంట ప్రయాణమై వచ్చారు. వాళ్ళు తపశ్శక్తి కలిగిన వాళ్ళు గనక చక్రంతో సమానంగా వెళ్ళగలిగారట. ఆ చక్రం అలా దొల్లుకుంటూ దొల్లుకుంటూ వచ్చి భూలోకంలో ఒకనొక ప్రాంతంలో పడి ముక్కలు ముక్కలైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. అందులో ఉన్న కొయ్య ముక్కలు నేల మీద పడిపోయాయి, ఇనప ముక్కలు మాత్రం నేలని చీల్చుకుని పాతాళ జలాన్ని పైకి తన్నాయి. దానికి చక్రం వల్ల నీరు పైకి వచ్చింది గనక చక్రతీర్థం అని పేరు. ఇప్పుడు రాత్రి మనం బస్సు చోట ఒక క్షణం ఆపేడు చూసారా, అడ్డంగా ఏదో వాహనం ఉందని అక్కడే ఉంది చక్రతీర్థం. అంటే అసలు చక్రం పడిన స్థలం అదనమాట. అక్కడ చక్రం పడి ఇనప ముక్క పగిలి ఆ ఇనప ముక్క భూమిని చీల్చి నీటిని పైకి తన్నింది. ఆ నీటి చుట్టూత వెంటనే ఋషులు ఏం చేశారు, ఒక రేవు కట్టారు. దానికి చెరువులాగా ఏర్పాటు చేశారు ఒక ప్రబంధం, ఎందుకంటే నీరు బయటికి పోకుండా ఉండడానికి. ఆ చెరువు మధ్యలో అగాధం, ఇప్పటికి కూడా మధ్యలోకి వెళ్ళనివ్వరు. ఆ ఒక్కోసారి పొరపాటున కిందకి దిగితే మాత్రం ఇక జీవితంలో శవం కూడా దొరకదు, అంత అగాధంగా ఉంటుంది అక్కడ. అక్కడ ఎక్కడికి పోతాడో తెలియదు, అందులో పడితే పాతాళానికి పోతాడని పేరు. అందుకనే ఆ మధ్యలోకి మాత్రం ఈదేవాణ్ణి ఒరే పొరపాటు కూడా కిందకి మాత్రం దిక్కంటారు. పై పైన ఈత్తే మనకేం తెలియదు, కానీ నదిలో కిందకి దిగితే ఏముందో తెలియదు. తొందరపడి నదుల్లో ఈతకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పై పైన ఈత బాగా వచ్చిన వాడు ఈత కొట్టచ్చు, కానీ కిందకి దిగుతున్నప్పుడు నేల ఊబి ఉందో బురద ఉందో చూసుకోకపోతే ప్రాణం పోతాయి. నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషుచ అని నీతి శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, నదులను నమ్మి తొందరపడి కిందకి దిగిపోకు, ఒక్కో చోట ఊబి ఉంటుంది, అడుగున కాలు దిగిపోతే మునిగి చచ్చిపోతావు. కాబట్టి పై పైకి నీరేదో తక్కువగా ఉందనుకుని బుడుంగు బుడుంగని దిక్కకూడదు. బాగా ఈత వచ్చిన వాడు కూడా కిందకి దిగితే ప్రమాదం, ఇక ఈత రాని వాడు దిగితే ఎంత ప్రమాదం. అందుకని అందరూ దిగుతున్న చోట ఇబ్బంది లేని చోటే స్నానం చెయ్యాలి, నమ్మి దిక్కకూడదు. అలాగే చేతిలో కత్తులు ఆయుధాలు ఉన్నవాడిని కూడా నమ్మకూడదు. కత్తిలా సరదా సరదాగా తిప్పుతున్నవాడు పక్కన కూర్చుంటే వాడు ఇలా అన్నాడంటే పొరపాటునే ముక్కో చెయ్యో తెగిపోతుంది, చాలా ప్రమాదం అది. అందుకని ఆయుధం ఉన్నవాడిని కూడా నమ్మకూడదు, వాడి పక్కనే కూర్చోకూడదు. ఎవరో ఎందుకు ఒక ఆవిడ యాపిల్ పండుకు వస్తుంది చాకుతో, పాపం వాళ్ళు ఆయన పక్కన ఇంతలో వచ్చి ఏమిటన్నాడు, ఆవిడ గబుక్కులు అంద కత్తి అండంలో వచ్చి ఆయన కంట్లో దిగిపోయి ఆసుపత్రిలో బాలయ్యాడు. భర్త గారికి ఒక కన్ను పోగొట్టిన భార్య అని మర్నాడే పేపర్లో వేశారు. కావాలని పోగొట్టిందా, ఆవిడేదో పాపం చాకుతో పళ్ళు కోసుకుంటుంటే ఈయన తిన్నగా ఉండకుండా ఏం చేస్తున్నావు అని మీదకి వెళ్ళాడు. దాంతో కత్తిలపై కత్తనం కన్ను పోయింది. కాబట్టి ఆయుధములతో పళ్ళు కోసుకుంటున్న వాడి దగ్గరకు కూడా వెళ్ళకండి తొందరపడి. నఖినాం, గోళ్లు బాగా పెరిగినటువంటి కుక్కలు పులులు ఇటువంటి వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుక్కే మా కుక్కే మా కుక్కే అని ముత్తి మీద ముద్దెడితే అది గబుక్కని రొక్కుతుంది, కోరలతో కొరుకుతుంది, ఆ తర్వాత రోగాలు వస్తాయి. అలాగే శృంగిణాం, కొమ్ములున్న వాటికి కూడా, ఆవు మందే కానీ ఆవు వెనక్కి మనం తిరిగి కూర్చుంటే గబుక్కరు కొమ్ముతిలా పొడుస్తుంది. అది జరిగింది, ఒక ఆవిడ నా ఆవు అని ఆవుతో మాట్లాడుతూ మాట్లాడుతూ సరదాగా ఆవులతో కూడా కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారులేండి, మనుషులతో కబుర్లు చెప్పరు కానీ ఆవులతో కబుర్లు చెబుతారు. చెబుతూ ఇంతలో ఇటు తిరిగింది, ఇంతలో ఆవు ఏం చేసింది, ఎందుకో కొమ్ముతో ఇలా విసిరింది, ఎగిరి అక్కడ పడిపోయింది ఆవిడ. అందుకని ఏమన్నాడు, కొమ్ములున్న జంతువుల దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు, అధికారులతో జాగ్రత్తగా ఉండు, ఇలా కొన్ని నియమాలు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ఆ పరమ పవిత్రమైన చక్రతీర్థం మధ్యలో అంత అగాధం ఉన్నది కనుక తొందరపడి మాత్రం అక్కడ దిగరాదు, అక్కడ దిగిన వాడు పాతాళానికి పోతాడని పేరు. సమస్త లోకాల నుంచి చక్రం భూలోకానికి వచ్చి ఇక్కడ పడిపోయింది, పడిపోగానే నేమి అనేది చుట్టూత ఇనప కమ్మి పగిలిపోయింది కనుక సంస్కృతంలో ఇనప కమ్మిని ఏమంటాం, నేమి అంటాం. అది శిథిలమై కింద పడింది కనుక దీనికి నైమిషం అని పేరు వచ్చింది. ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవ నైమిషం, ఎక్కడ బ్రహ్మగారు సృష్టించిన చక్రము చుట్టూతా ఉన్న ఇనప మొక్క శిథిలమై కింద పడినదో అది ఏ నైమిషము. నైమిషము అని పేరు కలిగిన అడవి కనుక నైమిష అరణ్యం, నైమిష అరణ్యం, నైమిష వనం అని పిలిచాం. ఇది మొత్తం 12 యోజనములు ఒకప్పుడు, అంటే యోజనం అంటే 8 మైళ్ళు, 12 8 96x96 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉండేది అడవి. ఇప్పుడు క్రమంగా కుంచుకుపోయి మనం నిన్న 4 lanes దగ్గర నుంచి ఒక చోటకి డీవియేట్ అయ్యాం. అదంతా సీతాపూర్ జిల్లా అంటారు దీన్ని, సీతాపూర్ డిస్ట్రిక్ట్. ఆ ప్రాంతంలో ఇప్పుడు కొంతవరకు మనకి ఈ అడవి మిగిల్చారు. ఈ అడవిలో ఎన్ని విచిత్రాలు ఉన్నాయో ఈ 3 రోజుల్లో మీకు మొత్తం చూపించేస్తాం. ఈ నైమిషారణ్యం అనేక పుణ్యములకు నిలయం. రాముడు బ్రహ్మహత్యా పాపం వదిలించుకున్న స్థలం ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్లి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే మనకు కూడా బ్రహ్మహత్యా పాపం పోతుంది. నాలాంటి వాడిని కత్తితో కసిక్కును పొడిస్తూ పాపం వస్తుంది, ఆ పాపానికి బ్రహ్మహత్యా పాపం అని పేరు. ఆ పాపం పోవాలంటే ఇక్కడ స్నానం చేయాలి. అందుకని నన్ను పొడిచి అందులో స్నానం చేయకండి సుమా, పొరపాటున చేస్తే అందులో స్నానం చేస్తే బ్రహ్మహత్యా పాపం పోతుంది. కావాలని చంపితే మాత్రం అది మహాపాపం అవుతుంది. ఇక్కడే మరొక కుండం ఉన్నది, దధీచి మిశ్రిత కుండం, దాని గురించి కూడా మీకు చెబుతాను. ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న గొప్ప స్థలాలు. ఇప్పుడు ఋషులు ఈ చక్రతీర్థం చుట్టూతా ఒక రేవు కట్టి బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వాళ్లకున్నాయి కనుక రాళ్లతోటి దాని చుట్టూ రేవు కట్టారు, మెట్లు కట్టారు, మొత్తం మీద చెరువును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వీళ్ళంతా ఒక తోటకొచ్చి హాయిగా విశ్రాంతిగా కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక కోరిక వచ్చిందిట, మనం 88,000 మందివి, మనందరం కూర్చుని ఉపన్యాసం వినాలంటే ముందు ఒక స్థలం కావాలి, యజ్ఞం చెయ్యాలంటే ఈ స్థలంలో ఎక్కడో చోట చదువులు చెయ్యాలి, ఎక్కడ చేద్దామా అనుకుంటూ ఉంటే వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడికి నారద మహర్షి వచ్చి 2 చెట్లున్నాయి ఇక్కడ, ఈ 2 చెట్లు మద్ది చెట్లు, తాడి చెట్లు, రావి చెట్లు, వీటన్నిటినీ కలిపి ఒకప్పుడు బ్రహ్మదేవుడు తయారు చేసిన వటవృక్షం, ఇప్పటికి కూడా ఆ వటవృక్షం ఉన్నది ఇక్కడ, ఆ వటవృక్షం దగ్గర కూడా మిమ్మల్ని తీసుకెడతాం. ఆ వటవృక్షం అంటే మర్రి చెట్టు అని పేరు. ఆ మర్రి చెట్టులో మద్ది చెట్టుని, రావి చెట్టుని, తాడి చెట్టుని వీటిని కలిపి మిశ్రితం చేసి ఏర్పాటు చేశాడు బ్రహ్మ ఒకప్పుడు నారదుని యొక్క అనుగ్రహంతో. ఆ పవిత్ర స్థలాన్ని చూపించి ఈ మర్రి చెట్టు చుట్టూతో ఒక చప్టా కట్టుకుని ఆ చప్టా దగ్గర ఎవరో ఒకరు కూర్చుని ఋషులందరికీ పురాణములు చెప్పండి, కలియుగాంత వరకు ఈ స్థలం పురాణ స్థలంగా ప్రసిద్ధికెక్కుతుందని చెప్పాడు. ఒకప్పుడు వ్యాసుడు ఆయన శిష్యుడైన సూత మహర్షి ఈ ఇద్దరు ఆ మర్రి చెట్టు దగ్గర కూర్చుని పురాణములు చెప్పారు. అందుకని దానికి వ్యాసగద్ది సూతగద్ది అంటారు. వ్యాసుడు సూతుడు కూడా ఇలాగే ఒక పీఠం దగ్గర కూర్చుని పురాణం చెప్పారు గనక ఆ ప్రదేశంలో 18 పురాణాలు సూత మహర్షి సౌనకాది మహర్షులకి 88,000 మంది ఋషులకు చెప్పాడు ఏకంగా. ఆ స్థలం కూడా ఈ నైమిషారణ్యంలోనే ఉన్నది. వీళ్ళకి ఋషులకి ఒక చిన్న ఇబ్బంది కూడా వచ్చింది. చక్రతీర్థంలో ఉన్న నీరు ఒక్కొక్కప్పుడు మురికిగా ఉండేది. వర్షాకాలంలో అయితే నీరు ఎప్పటికప్పుడు స్వచ్ఛమవుతుంది, కానీ వేసవకాలంలో నీరు తగ్గిపోతోంది. ప్రవాహ జలం లేకపోతే ఎలాగా? అసలు ఎప్పుడైనా సరే తీర్థస్థలాలు నదీ ప్రవాహం ఉంటేనే ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కుతాయి. అందుకే మీకు గంగానది పక్కనుంది కాబట్టి కాశీ, గంగానది పక్కనుంది గనక లవకుశుల ఆశ్రమం, గంగానది పక్కనుంది గనకే హరిద్వారం పేరు తెచ్చుకున్నాయి, బృందావనం యమునా నది ఉంది గనక ప్రసిద్ధికి ఎక్కాయి. ఇలా ఎప్పుడైనా సరే క్షేత్రం పక్కన తీర్థం కూడా ఉంటే, నది కూడా ఉంటే ఆ క్షేత్రం మరింత పవిత్రం అవుతుంది. కాబట్టి ఈ నైమిషారణ్యంలో కూడా ఏదైనా ఒక ప్రవాహం ఉంటే బాగుంటుంది, నది కాని నదం కాని ఉంటే బాగుంటుందనుకుని మళ్లీ బ్రహ్మని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు 365 రోజులు మీకు నీరుండే ఏర్పాటు చేస్తాను అని తన కమండల జలాన్ని తూర్పు కనుమల్లో కొండగుహల్లో వేశాడు. వెంటనే ఆ కమండల జలం తూర్పు దగ్గరున్న కొన్ని కనుమలలో అంటే కొండగుహలలో పడి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఇప్పటికి కూడా తూర్పు కనుమల్లో. ఆ మర్రి చెట్టు అడుగు నుంచి పుడుతుందండి ఈ గోమతి. అది చిన్న మర్రి చెట్టు, ఆ తర్వాత చాలా పెద్దదైపోయి శాఖోపశాఖలైంది. అడుగున వేళ్లలోంచి కొండలోంచి నీరు వస్తుంది, వచ్చినప్పుడు అక్కడ బొటన వేలంత ధార. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న గోమతి ఉందే, అది పుట్టిన మర్రి చెట్టు కింద కేవలం బొటన వేలంత ఉంటుంది. అక్కడి నుంచి ప్రవహించి ప్రవహించి ఎంత అయింది ఏకంగా. ఇది ద్వారక దగ్గర సముద్రంలో కలుస్తుంది. అబ్బా ఎంత గొప్పదండి ఆ ద్వారక దగ్గర సముద్రం, చూసి తీరవలసిన స్థలం. ఈ గోమతి అందులో కలుస్తూ ఉంటే అందులో 2 పర్యాయములు భాగవత సప్తాహం చేయించి 2009 అనుకుంటాను రామ్మోహన్ గారు అంతే కదా, అక్కడ భాగవత సప్తాహం చేసినప్పుడు అందులో స్నానం చేయించాం. సాయంత్రం పూట నీరు తెగ తన్నుతుంది వెనక్కి మళ్ళీ, అప్పుడు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది నీరు. ఆ పవిత్ర స్థలంలో సంగమం చేస్తుంది. అలాగా సముద్రంలో కలిసిపోతున్న ఈ గోమతి బ్రహ్మగారి కమండలము నుండి పుట్టి అక్కడ నుంచి ఎంతో ప్రవాహంగా వచ్చి ఈ నైమిషారణ్యం గుండా ప్రవహించి ఇక్కడ నుంచి గుజరాత్కి వెళ్ళి అక్కడి నుంచి ద్వారకలో కలిసింది. బ్రహ్మ ఏమన్నాడు, మీరు అడిగిన కోరికలు తీర్చాను, మీకోసం కలిప్రభావం సోకని నైమిషారణ్యం ఏర్పాటు చేశాను, నా చక్రం వల్ల నైమిషారణ్యం ఏర్పాటయ్యింది. మళ్ళీ మీరు అడిగారు, మీకోసమని గోమతినిచ్చాను, ఇది నదము అని పిలువబడుతుంది, మీరు ఇందులో స్నానం చెయ్యండి. ఇక్కడ సూతగద్ది వ్యాసగద్దీల దగ్గర పురాణాలు చెప్పుకోండి. ఇక్కడ భవిష్యత్తులో హనుమంతుడు ప్రజలను అనుగ్రహించడానికి ఒక దివ్య స్థలాన్ని ఎన్నుకుంటాడు, ఆ ప్రాంతాల్లో యజ్ఞాలు చెయ్యండి అని చెప్పాడు. అప్పటి నుంచి వాళ్ళు ఈ ప్రాంతంలోనే, అప్పుడు చేసిన యజ్ఞగుండం ఉన్న స్థలం మనం గుర్తించలేం, మహానుభావులు 1000 యజ్ఞం చేశారు ఇక్కడ, ఒకరోజు 2 రోజులు కాదు. ఇవాళ మనం గట్టిగా ఒక 5 రోజులు ఇక్కడ ఉండాలంటే ఎంత వ్యవస్థ చేసుకోవాల్సి వస్తుంది. వ్యవస్థలో కొన్ని అవస్థలు వస్తున్నాయి. పాపం చెప్పా పెట్టకుండా రప్తీసాగర్ ఎక్కారు, నేనేమో మధ్యాహ్నం రైలు చేయించుకోండి అంటే ఆ ప్రభావం నిన్న కనబడిందా? పాపం వాడేమో రామ్మోహన్ గారు మధ్యాహ్నం రైలుకి అడిగితే గురువుగారేమో ఆ రైలు రికమెండ్ చేస్తే పొద్దున్న రైలుకి చేయించి ఇచ్చేట ఆ టిక్కెట్లు ఆయన. అది టిక్కెట్ కాదు ఎక్కట్లు, టిక్కెట్లతో ఎక్కట్లు పడి బకెట్లు కొద్దీ చెమట కరుచుకుని ఎంత యాతన పడ్డారో పాపం పెద్ద మనుషులు మీరందరూ కూడా. అయినా పర్వాలేదు, ఎందుకో తెలిసినా అసలు తీర్థయాత్రలకు వచ్చేటప్పుడు ప్రారంభంలో ఇలా యాతన పొందినవాడు జీవితంలో నరకానికి ఇంక వెళ్ళడు, నరకం అంతా నిన్నే చూశారు, కొత్త నరకం రాదు. ఎప్పుడైనా జీవితంలో యాత్రలకు వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా ఎంతో కొంత కష్టపడాలట. అన్ని మనం అనుకున్నట్టు అయిపోతే ఇంక భగవంతుడు ఎందుకుంటాడు, వాడు కొంత పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో నెగ్గితే అనుగ్రహిస్తాడు. ఎందుకు చెబుతున్నానంటే ఈనాడు మనము ఒక 5-6 రోజుల ప్రయాణమునకు ఎంతో కష్టపడి వేయప్రయాసలకి ఓర్చుకు రావాల్సి వస్తుంది. ఆ రోజుల్లో కేవలం అడవులు, ఏ వేపు చూచినా సింహాలు, ఏ వేపు చూచినా పులులు, భయంకరమైన కేకారణ్యం అండి ఆ రోజుల్లో. ఇక్కడికి అడుగు పెట్టాలంటే పదివేసి తలలు కలిగిన పాములు కనపడేవిట ఋషులకు వాడు చెప్పారు, మీరింత ఎందుకు మా నాన్నగారు ఇక్కడికి 1932 వచ్చారు. అంటే మా నాన్నగారు 16 పుట్టారు, 1916 ఆయన 16వ ఏట 32వ ఇక్కడికి అడుగు పెట్టినప్పుడు కాలినడకన లక్నో నుంచి వచ్చారు ఇక్కడికి. అసలు వాహనాలు లేవు, అడవి మార్గం. ఆ అడవి మార్గంలో తడువుకుని ఆడవాళ్ళని మగవాళ్ళని తీసుకొచ్చేవారు. పాపం అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉత్తి కాయగూరలు పళ్ళు ఇంత కీరదోసకాయలు ఉంటే వాటిని తిని 7 తపస్సు చేశారు. ఇవాళ మనకి అవస్థ అంత లేదు పాపం. ఇక్కడ హాయిగా వేళకి కాఫీ దొరుకుతోంది, టీ దొరుకుతోంది, వద్దన్నా పొద్దున్నే తెలియకుండా బయటికి వెళ్ళి ఆ ఇడ్లీ తిని రాగలుగుతున్నారు, ఆ తర్వాత స్నానం చేయగలుగుతున్నారు హాయిగా, అందుకే గంటసేపైనా నీళ్లలో మొలగలుగుతున్నారు, ఇంట్లో షుగర్ వంక ఎట్టుకుని హాయిగా బిస్కెట్ ప్యాకెట్లు తినగలుగుతున్నారు. కేవలం కీరదోసకాయలతో బతికారట 7 ఆ రోజుల్లో. అలాంటి అరణ్యం ఏది, కేవలం ఒక 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం అటువంటిది ఒకనొకప్పుడు యుగాల క్రితం కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో ఆ ఋషులు 1000 యజ్ఞం చేశారండి. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. దేవతలు నిరంతరం నివసించే ఈ దివ్యారణ్యంలో 88,000 మంది ఋషులు